గాయత్రి సావిత్రి కుండలిని. దీని గురించి మనం చర్చ చేసుకుంటుంటే ఈ చర్చలో శ్వాస చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది సాధనకి అనేది ఒకటి మనం చెప్పుకున్నాం. రెండోది మనం చెప్పుకున్నది ఏంటి అంటే ఈ మొత్తం ఆధ్యాత్మిక సాధనకి ఆధారము మన శరీరమే. శరీరమే ఒక ప్రయోగశాల. శరీరాన్ని దాటి మీకు ఇంకో పుస్తకం అక్కర్లేదు. శరీరాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే సభ్యంగా మనకి ప్రకృతి ద్వారా లభ్యమైనటువంటి ఇంద్రియాలను సభ్యంగా ఉపయోగించుకోగలిగితే ఆత్మిక ప్రగతికి ఇంకా మిగతా ఏమీ అక్కర్లేదు మనకి. అది ఇంపార్టెంట్. ఇది మాట్లాడుకుంటూ ఉండగా ఇవాళ కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, అసలు ఈ పునర్జన్మ ఉన్నదా లేదా? రెండోది, అసలు స్వర్గం నరకం ఉన్నాయా లేదా? మూడోది, సుఖ దుఃఖాలే కనుక మానవ జీవితానికి కారణమవుతే, దుఃఖము ఇదివరకు జన్మలో చేసుకున్న పాపాల ఫలితం అయి ఉంటే, మరి మొట్టమొదట జన్మ వచ్చినప్పుడు అప్పుడుండే దుఃఖానికి కారణం ఏమిటి? అంతేగాని ప్రశ్నలు, అసలు మోక్షం ఉన్నదా లేదా? అసలు మోక్షం అంటూ ఉంటే దానికి ఏం చేయాలి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఆధారభూతమైన ప్రశ్నలు ప్రతి వ్యక్తికి జీవితంలో అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్నలే. ప్రపంచంలో ఇది కుండలిని యోగానికి కూడా పనికొస్తుంది. ఇంచేతే కుండలిని యోగం అన్న బేసిస్ ఈ పునర్జన్మ ఆధారంగానే అసలు డెవలప్ అయింది. కనుక కొంచెం అటువైపు వెళ్లి మళ్ళా నేను కుండలిని వైపుకే వస్తాను. ఈనాడు ప్రపంచంలో రెండు రకాల మతాలున్నాయి. అనేక మతాలు ఉండొచ్చు, కానీ మతాలు ముఖ్యంగా ఆధ్యాత్మికత దృష్ట్యా చూడదలుచుకుంటే రెండు రకాల మతాలున్నాయి. ఒకటి, పునర్జన్మను నమ్మే మతాలు. రెండవది, పునర్జన్మను నమ్మని మతాలు. నిజం చెప్పాలంటే ఇద్దరు ఒకలాంటి వాళ్లే. ఇంచేంటి వీళ్ళది నమ్మకమే, వాళ్ళది నమ్మకం, ఇద్దరికి అనుభూతి శూన్యం. అనుభూతి రహీనమైనటువంటి ఆధ్యాత్మికతను మతము అంటాం. అనుభూతితో కూడినటువంటి ఆధ్యాత్మికతను ధర్మము అంటాం. తేడా అక్కడ వస్తుంది. ధర్మానికి మతానికి తేడా అక్కడ వస్తుంది. మిరపకాయ కారంగా ఉంటుంది, కారం తిన వాళ్ళ మతం అది. కారం తినేవాళ్ళకి మిరపకాయ కారంగా ఉంటుంది అన్నది మతం కాదు, ధర్మం. దేని ధర్మము? మిరపకాయ యొక్క ధర్మం అది. తేడా అర్థమవుతుందా మీకు? అంచేత ఈ ధర్మము అని మళ్ళా మనం చెప్పుకున్నప్పుడు ఇంకో దాని ధర్మం గురించి మనం చెప్పుకుంటున్నాం, మన ధర్మం గురించి మనం చెప్పుకోవటం లేదు. అదేవిధంగా ఇప్పుడు పునర్జన్మ ఉన్నదా లేదా, మోక్షము ఉన్నదా లేదా, స్వర్గము నరకము ఉన్నదా లేదా, ఈ ప్రశ్నలన్నీ కూడా శరీరగతమైనటువంటి ప్రశ్నలు, శరీర ధర్మానికి సంబంధించిన ప్రశ్నలు కానీ ఆత్మకి సంబంధించినవి కావు. ఇది కొంచెం మనం ఈ తేడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క తేడా అర్థం చేసుకుంటే అనేక సందేహాలు అసలు ఉండవు అక్కడ. ఈ సందేహాలన్నిటికీ కారణం ఏంటంటే ఈ బాధ, ఈ ఆనందము, ఈ సుఖము, ఈ దుఃఖము, ఈ మోక్షము, ఈ స్వర్గము నరకము అనుభవించట అనేది ఆత్మ అనుభవిస్తోందా శరీరం అనుభవిస్తోందా అనేది మనం కాస్త జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోగలిగితే, విశ్లేషణ చేసుకోగలిగితే ఈ అనుమానం అసలు ఉండదు. అసలు ఎందుకంటే ముఖ్యంగా మన హిందూ ధర్మ సాంప్రదాయాల్లో మనం చెప్పేది మన అనుభవం కూడా ఏంటి అంటే ఈ శరీరము నేను కాదు అని, ఈ మనస్సు నేను కాదు అని. మీ అనుభవం చెప్తోందా లేదా అన్నదానికి పెద్ద ఉదాహరణ ఏంటి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాలు నాది అంటాను కానీ నేను అని అన్నాను. నా యొక్క శిరస్సు, నా యొక్క మనస్సు, నా యొక్క చెయ్య అని అంటాను తప్ప నేనే అంటున్నా. ఎక్కడ ఓల్డ్ లాజిక్, ఉపనిషత్తులో చెప్పినటువంటి కొత్త లాజిక్ ఏం నేను చెప్పటం లేదు, కొత్త ఇది చెప్పటం లేదు. కానీ మనం మర్చిపోయాం అసలు ఆ మాటల వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థాన్ని మర్చిపోవటం వల్ల వచ్చేటటువంటి బాధ ఇది. అంటే ఇది నేను కానిది ఏదో అనుభవిస్తుంది. ఇప్పుడు వర్షంలో స్కూటర్ తడిచిపోతుంది, నేను తడిశానా లేదా అలాంటి ప్రశ్న ఇది. శరీరం నేను కాదు, నేను స్కూటర్ లాంటి, స్కూటర్ యొక్క ఓనర్ లాంటి వాడిని. ఈ శరీరము మనస్సు స్కూటర్ లాంటివి. స్కూటర్ వర్షంలో ఉంది, తడిచిందా? నిజంగా తడిచింది. స్కూటర్కి జలుబు చేస్తుంది, మొదటి కిక్లో స్టార్ట్ కాదు, అలా భవిచ్చేస్తుంది. కానీ వీడికేమైంది? వీడికేం అవలేదు, హాయిగా కూర్చున్నాడు. అలాగే స్వర్గము, నరకము, మోక్షము, ఈ బాధలన్నీ అంతా కూడా శారీరకగతమైనటువంటి ధర్మాలే తప్ప ఆత్మకి వర్తించాడు. ఆత్మ అంటే ఎవరు అని తెలుసుకోవటానికి అసలు ముందు ఆత్మ ఉన్నదా లేదా అనే దానికి కనుక మనం నిర్ధారణకు వచ్చేయగలిగితే ఈ లాజిక్ అంతా మనం ఒప్పేసుకోవచ్చు. కానీ ఆత్మ ఉన్నదా లేదా అనే లాజిక్కి డైరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వడం కొంచెం కష్టమైపోతుంది. చాలా కోపం వస్తుంది మనుషులకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నాట్ అలౌడ్ అని. లాలో కూడా అప్పుడప్పుడు ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఒప్పుకుంటాం మనం. అలాంటిది ప్రకృతిలో ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఒప్పుకోకపోవటానికి బలమైనటువంటి ఎవిడెన్స్ చూపించినప్పుడు ఒప్పుకోకపోవటానికి కారణం ఏమి ఉండవు. ఎలక్ట్రాన్ ఉంది ఇప్పుడు సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో, సైన్స్ తెలియని వాళ్లలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, నీల్స్ బోర్, మ్యాక్స్ ప్లాంక్, చాలా పెద్ద సైంటిస్టులు వాళ్ళు, ఐన్స్టీన్, వీళ్ళెవరు కూడా ఎలక్ట్రాన్ ని చూడలేదు. ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు, ఎలక్ట్రాన్ ని ప్రపంచంలో ఏ వ్యక్తి చూడలేడు, చూడడం అసంభవం అన్నాడు హైజెన్బర్గ్ అనేటువంటి ఫిజిసిస్ట్. ఎలక్ట్రాన్ ఉనికిని మీరు గుర్తించవచ్చు కానీ ఎలక్ట్రాన్ ని మీరు చూడలేరు. మరి ఎలక్ట్రాన్ మీరు ఎలా చూడగలరు? ఎలక్ట్రాన్ ఉంది అని మనం అనుకుని బయలుదేరినప్పుడు ఎలక్ట్రాన్ ఉంటే రావాల్సిన పరిస్థితులు, రావాల్సిన రిజల్ట్స్ మనకి లభ్యమైనప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు. దీన్ని అర్హత శాంతి అనే పదంతో రకరకాల పదంలో ఉపనిషత్తులు ఏం చెప్తారు అంటే, ఎక్కడో దూరంగా పొగ కనిపిస్తే నిప్పు మన కళ్ళ కనిపించదు, కానీ పొగ ఉంది కనుక అక్కడ నిప్పు ఉంది అనే ఊహ సత్యదూరము కాదు, నిజమే అది. అదే కొంచెం వేడిగా తగిలిందనుకోండి, ఆ చుట్టుపక్కల ఎక్కడో నిప్పు, హీటరో ఏదో అలాంటి పదార్థం ఏదో ఉంది అనుకోవటంలో తప్పు లేనట్టే. మన శరీరంలో నేను అని పిలువబడుతున్నటువంటి ఒక అంశం ఎక్కడో ఉంది. అందరూ నేనే అంటూ ఉంటాం కదా, ఆఫ్రికా దగ్గర నుంచి, ఇంగ్లాండ్ దగ్గర నుంచి, ఏ భాష వాడినా ప్లూరల్ లేనటువంటి భాష ఐ. దానికి బహువచనం లేదు, మిగతా అన్నిటికీ బహువచనం ఉంటుంది, కానీ నేను అనేదానికి బహువచనం ఉండదు. ప్రతివాడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నా ప్రతివాడు నేనే. ఈ నేనే అన్నీ కలిపి పెద్ద అవుతుంది, తర్వాత మనం ఆలోచిద్దాం. ముందు అసలు ఆత్మ యొక్క ఉనికిని మనం ఆలోచించుకుని పట్టుకోగలమా లేదా అనేది ఆలోచిద్దాం. శరీరము నేను కాదు అనే దానికి చాలా సులభంగా వచ్చేస్తాం మన లాజిక్కి. సరే కళలలో, కళల్లో కూడా నేను లేను, ఎందుకంటే కళలు కూడా మారిపోతూ ఉంటాయి. కళల్లో ఉన్న శరీరం కూడా, నేను నా శరీరాన్ని కళ్ళలో చూసుకున్నప్పటికీ కూడా నేను చూసుకుంటున్నాను గనక, నేను ఆ కళను చూస్తున్నాను గనక కళ యొక్క ప్రపంచం కూడా నాకు వర్తించదు. గాఢ నిద్ర, గాఢ నిద్రలో ఏ విధమైన అనుభూతి లేదు మనకి. ప్రపంచం లేదు, పిల్లలు లేదు, చదువు లేదు, ఏమీ లేదు. వాడు రోగగ్రస్తుడైనా, దీర్ఘవ్యాధిగ్రస్తుడైనా, ఆరోగ్యవంతుడైనా నిద్రకు ఎడిపోయాక ఒకేలా పోతారు. షేక్స్పియర్ ఎక్కడో ఒక మాట అంటాడు, రాజుని పేదని ఏకం చేసేది నిద్రే అని కదా. ఈ గాఢ నిద్రాస్థితిలో నేను ఉన్నానా లేదా అది ప్రశ్న ఉపనిషత్తులో వస్తుంది. నేను ఉన్నాను అని ఉపనిషత్తు దృష్టి చెప్తాడు. లాజిక్ ఏం చెప్తాడు దానికి, నిద్ర యొక్క క్వాలిటీ, నేను బాగా నిద్రపోయాను, ఇవాళ బాగా నిద్రపట్టలేదు అని మనం లేచాక చెప్పుకుంటూ ఉంటాం కదా. మీరు లేచాక చెప్పుకోగలిగారు అంటే అర్థం ఏంటన్నమాట, నిద్రని కూడా చూసేటటువంటి, అనుభూతి చెందేటటువంటి ఏదో ఒక అంశము మనలో ఉన్నది. మరి ఈ అంశం ఎలాంటిది? కళలు చూసేటటువంటి నేను, ఈ శరీరం కలిగినటువంటి నేను, నిద్రపోయి ప్రపంచాన్ని అంతా మర్చిపోయి ఎవరూ లేని స్థితిలో కూడా ఏకాంతంగా మిగిలిపోయినటువంటి నేను, ఈ మూడు నేలులు మన శరీరంలో ఎక్కడ ఏ విధంగా పనిచేస్తుంది అన్నదానికి ఆన్సర్ ఏం చెప్తాడు అంటే, ఎక్కడ ఉన్నది అన్నది ప్రశ్న తర్వాత మనం వేసుకుందాం. ఈ ప్రశ్నకి ముందు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ నేను అని మనం దేనిలోకి అనుకుంటున్నాము ఇది ఎప్పుడు మార్పు చెందదు అన్నాడు. ఫస్ట్ క్వాలిటీ చెప్పాడు, ఏదైనా ఒక వస్తువును మనం వెతకాలి అంటే తెలీదు, ఇదిగో ఈ టాబ్లెట్స్ తీసుకురా అంటే తీసుకురాలేరు మీరు, కానీ ఇదిగో ఎర్రటి రెండు లైన్లు గీసి ఉంటాయి, కాస్త ముత్యపు రేపు మీరు ఉంది అని నేను దాని రెండు లక్షణాలు చెప్తే ఎవరైనా తీసుకొచ్చేస్తారు అంతే కదా. అంచేత ఆ ఆత్మ యొక్క లక్షణాలు ఏదైతే నేను అని పిలువబడుతుందో ఈ శరీరంలో, దానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఋషులు అంటే ఆనాటి వైజ్ఞానికులు, ఇప్పుడు మనం కూడా విశ్లేషించి తెలుసుకోవచ్చు. మొదటి కండిషన్ ఏంటి, ఆ నేనుకి శరీరం యొక్క ఏ భాగము నేను కాదు. శరీరం యొక్క ఏ భాగము నేను కాదు అని నేను చెప్తున్నప్పుడు మనస్సు యొక్క ఏ భాగము కూడా నేను కాదు. మనస్సు నాది కానీ నేను మనస్సుని కాదు, మనస్సును నేను ఉపయోగించుకుంటున్నాను, ఇంచేత మనస్సు కూడా నేను కాదు. మరి చివరికి నేనెవరిని ఎలా ఉండాలి దాని లక్షణం అంటే, చిన్నప్పుడు నేను ఇలా ఉండేవాణ్ణి, మధ్యలో కోపం తాపం అది చాలా ఎక్కువగా ఉండేది. ఇంకాస్త పెద్దయ్యాక ఏదో గురువు గారిని వారిని కలుసుకున్నాక నా కోపం తగ్గింది. తర్వాత ఇటువంటి సాధనలు చేస్తున్నాను. ఎవరు చేస్తున్నారు ఇదంతా? చిన్నప్పుడు పెరిగినవాడు అల్లరి చిల్లరిగా, మధ్యన కోపంగా ఉన్న వ్యక్తి, తర్వాత గురువు గారి దగ్గరకు వచ్చి శాంతించిన వ్యక్తి, ఈ వ్యక్తి అందరూ కూడా నేనే అని చెప్పుకుంటున్నాడు. వాడి అనుభవాలు చెప్తున్నాడు వాడు కదా. వాడి అనుభవాలు వాడు చెప్తున్నప్పుడు చిన్నప్పుడున్న నేను, మధ్యలో ఉన్న నేను, చివరిలో ఇప్పుడు ఉన్నటువంటి నేను మార్పు చెందకుండా ఉండూ ఉంటేనే కదా ఈ అనుభవాలలోని మార్పు వాడు చూసి చెప్పగలుగుతున్నాడు. చూసేవాడు కూడా మారిపోతూ ఉంటే మార్పు గమనించలేడు వాడు, అంతే కదా. చూసేవాడు మారకుండా ఎక్కడో అక్కడ స్థిరంగా ఉంటే జరుగుతున్న మార్పుల్ని వాడు గమనించగలడు. కనుక చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా మార్పులు నువ్వు గమనించి, నేను ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, ఇలా ఉన్నాను, ఇలా ఉండాలనుకున్నాను, అయినప్పటికీ ఇలా అయిపోయింది అనే మార్పులు చేర్పులు మనం చెప్తున్నాం. కనుక దాని అర్థం ఏంటన్నమాట, మనలో ఉన్నటువంటి ఆ నేను అనే పదార్థానికి మార్పు ఉండకూడదు, శాశ్వతంగా ఒకేలాగా ఉండి ఉండాలి. శాశ్వతంగా ఉండి ఉండాలి అనే పదాన్ని ఎప్పుడైతే మనం వాడుతామో దానికి ఇంకో లక్షణం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఏంటో ఆటోమేటిక్ గా వచ్చేటటువంటి లక్షణం, మనలో ఈ మార్పులన్నీ కూడా శరీరగతమైనటువంటి మార్పులు, మానసికమైనటువంటి మార్పులు, ఈ మార్పులన్నింటినీ చూస్తున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి భాగము ఎందులోనూ ఇన్వాల్వ్ కాకూడదు. తనంతట తాను ఏదైనా ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోతే, అంటే ఆ పనిలో అది కూడా పాలు పంచుకోవటం మళ్ళీ ఏదైనా ఒక పనిలో ఏమవుతుంది, అది ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ తప్పైపోతుంది. ఒక పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నప్పుడే ఈ పార్టీ కరెక్టా ఆ పార్టీ కరెక్టా అని మనం చెప్పగలం. కానీ తటస్థంగా లేకుండా ఒక పార్టీ వైపు మనం వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ అయినటువంటి ఒక రిజల్ట్ అని మనం చెప్పుకోలేము. కానీ ఏ పరిస్థితుల్లో అయినా మనం కాస్త ఆలోచించి చూస్తే అప్పటికప్పుడు మనకి ఎదుట వాడిని ముందు మన తప్పు ఒప్పుకోలేకపోయే కాదు నేనే రైతు అని వాదించినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో అస్తమానం మనం తప్పు చేయం. అందులో గాయత్రి పరివారం అసలు తప్పే చేయరు. ఇంకావసే చెప్తున్నాను అన్నమాట నేను, ఏంటంటే ఎప్పుడైనా ఇంకొక పరిస్థితుల్లో, ఏదైనా ఒక పరిస్థితిలో నేను తప్పు చేశాను, నేను ఇలా చేసి ఉండవలసింది అనే భావన కూడా వస్తూ ఉంటుంది కదా. అంటే ఎటువంటి వాడై ఉండాలి వాడు, శాశ్వతంగా ఉన్నటువంటి ద్రష్టగా ఉన్నటువంటి వ్యక్తి కావాలి. వాడు చూసేవాడే తప్ప, సాక్షిగా ఉన్న వ్యక్తి తప్ప, వాడు ఎందులోనూ పాలు పంచుకోకుండా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ నేను మనందరిలోనూ ఉన్నాడు. ఇది దీనికోసం ఒక ఋషి ఒక మహర్షి అయిపోవాల్సిన అవసరం లేదు ఇది అర్థం చేసుకోవడానికి. మనకి అంటే మనలో ఉన్నటువంటి ఒక భాగము, ఎలాంటిది మనలో ఉన్నటువంటి ఒక భాగము, సాక్షిగా ఉంది, ఎందులోనూ పాలు పంచుకోవటం లేదు. అలాంటప్పుడే మన జీవితంలో జరిగేటువంటి ఈ మార్పులన్నింటినీ గుర్తించగలుగుతాము. ఇది జీవితంలో మనం చేసినటువంటి విశ్లేషణ. పుట్టినకి చివరి వరకు సాక్షిగా ఉన్నటువంటి ఆ నేను, ఇంతవరకు స్పష్టమైన అవగాహన ఉందా, అనుమానం ఏం లేదు కదా. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు సాక్షిగా ఉన్నటువంటి నేను పుట్టక ముందు కూడా సాక్షి అయి ఉండాలి కదా. శాశ్వతమైనది, మార్పు లేనిది అని దాని లక్షణమే కనుక మనం ఒప్పుకుంటే, ఈ లక్షణాన్ని కనుక మనం ఒప్పుకుంటే, పుట్టి నుంచి మృత్యు వరకు సాక్షిగా మార్పు లేకుండా ఉన్నటువంటి ఆ నేను పుట్టక ముందు కూడా సాక్షిగానే ఉండాలి, మరి మృత్యు తర్వాత కూడా సాక్షిగానే ఉండాలి. అంచేత మృత్యు తర్వాత ఆ నేను కంటిన్యూ అవుతుంది. ఆ నేను కంటిన్యూ అవుతుంది అని మీరు లాజికల్ గా ఒప్పుకుంటే పునర్జన్మ ఉన్నట్టే కదా. ఇంతవరకు కనుక మీరు ఒప్పేసుకుంటే ఈక్వేషన్, దాని తర్వాత అసలు ఇంకా నేను చెప్పాల్సిందేం లేదు, దాని తర్వాత పునర్జన్మ ఉంది, పునర్జన్మ లేదు అనేది ఇంకా అది లాజికల్ కి విత్స్టాండ్ కాదు, ఇంకా అది మూర్ఖత్వం అవుతుంది తప్ప దాన్ని ఏ లాజిక్ తో మనం కాదనగలం అని చేత పునర్జన్మ ఉన్నది. ఇంకా స్వర్గము నరకము ఉన్నదా లేదా, సాక్షికి ఆ నేనుకి స్వర్గము లేదు నరకము లేదు. ఇంకేంటి వాడు ఏది అనుభూతి చెందటం లేదు. సినిమాకి వెళ్ళాం, ఏ సినిమాకు వెళ్దాం, ఊహలో వెళ్ళటానికి అభ్యంతరం లేదు కదా. మీరందరూ చూసిన సినిమా ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు దాన్ని మీటింగ్ పెట్టుకోవటం మనకు కష్టం కానీ పాత పిక్చర్ ఏం చూద్దాంయా, లవ్ కుష్ చూసేద్దాం. ఏ లవ్ కుష సినిమా చూస్తున్నాం స్క్రీన్ మీద, లవ్ కుష పడుతోంది, సీత అరణ్యానికి వెళ్ళిపోతుంది, లక్ష్మణుడు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడు, కాంతారాయణ లక్ష్మణుడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఏడ్చిస్తున్నారు, కళ్ళ మీద నీళ్లు వచ్చేస్తున్నాయి, నీ అంత తల్లికా ఇటువంటి కాపాలు ఇటువంటి బాధలు వచ్చేసాయా అన్నాడు. చూస్తున్న వాడికి ఏమైనా బాధ వచ్చిందా, వాడికి కళ్ళ మీద నీళ్లు వస్తాయి కాక చాలా బాగా ఏడుస్తారు. కొంతమంది సినిమాల్లో మీరు చూడలేదని నన్ను చాలా మంచివాళ్ళు, దాన్ని తప్పనుకోకండి, నేను ఏడ్చిస్తాను సినిమా హాల్లో. ఎందుకంటే ఆ భావ తాదాత్మ్యం చెందుతాం మనం, కానీ తర్వాత ఏమవుతుంది అని తాదాత్మ్యం చెందిన తర్వాత బయటకు వస్తా చాలా బాగా యాక్ట్ చేశాను, ఇంకోసారి మళ్ళా ఆ సినిమాకి వెళ్తాం తిరిగి. అదేం కదా ఏడ్చో కదా నిన్న, మళ్ళా ఆ సినిమాకి ఎందుకు వెళ్ళు, ఏడ్చో కూడా బాధపడ్డావు కదా, మళ్ళా ఆ సినిమాకి ఎందుకు వెళ్ళు, రెండోసారి ఎందుకు చేస్తాం కదా. లోకేశ్వర్ 50 సార్లు చూసిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఆ తమాషా ఈ స్వర్గము నరకము ఉన్నదా లేదా అన్నదానికి ఆన్సర్ చెప్తున్నాను. స్క్రీన్ లో అనుభూతి చెందుతున్న వ్యక్తులకి నరకమే పాపం వాళ్ళకి, కానీ మీకు నరకం లేదు, భ్రష్టకి నరకం లేదు, వాడికి చాలా ఆనందంగా ఉంది. ఇంకోసారి అడుగు వెళ్ళదు సీతరే, నేను మళ్ళా చూస్తాననే కదా వెళ్తున్నాడు వీడు, హిందువులు వీళ్ళు కదా. సీత అడుగు వెళ్ళిపోతే ఒకసారి చూసి ఆనందిస్తాడు, రెండోసారి మళ్ళా వెళ్తాడు. అలా వెళ్ళుండకపోతే అది సూపర్ హిట్ అయి ఉండేది కాదు కదా. కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే, భ్రష్టగా ఉన్నవాడికి స్వర్గము నరకము ఉండదు. ఆత్మకి స్వర్గము నరకము లేదా ద్రష్ట నేను అనే దాన్ని ఆత్మ అనే పదం కూడా ఉన్నాయి. ఈ వేరువేరు పదాలతో కొంపలు మిగులుతున్నాయని ఇప్పుడు చెప్పాను కదా. అంచేత ద్రష్ట, సాక్షి, ఆత్మ ఇవంతా కూడా ఒకే చేతనత్వానికి పేరు. ఆ చేతనత్వం మీలో ఉన్న నేనుకి పేరు. అంచేత దీనికి స్వర్గము నరకము ఉందంటే లేదు. కానీ ఇది దేనికి ద్రష్టో, వాడు స్వర్గము ఉంది నరకము ఉంది వాడి పరిస్థితి బట్టి. అడవి వెళ్ళిపోయినప్పుడు నరకం, వాడిని కాశ్యవాడిని గడిపోయినప్పుడు ఆనందం, మళ్ళా అనుమానం వస్తుంది సీతకి పాపం. యజ్ఞం చేస్తున్నాడు రాముడు, కానీ సీతకి దుఃఖం ఎందుకు వచ్చింది అంటే తన బదులు ఇంకోళ్ళెవరో అక్కడ యజ్ఞంలో కూర్చుంటారేమో అని పెద్ద దుఃఖం వచ్చేసింది. తను అంటే ఏ సీత, ఆ భౌతిక శరీరం కలిగిన సీత కూర్చుంటేనే ఆ నేను అనేది రాముడి గారికి ఒకటే, సీతకి ఒకటే, మనకి ఒకటే, అక్కడ దుఃఖం లేదు. ఆ పాయింట్ అర్థమవుతుందా మీకు? అంచేత ఈ దుఃఖము సుఖము ముందెప్పుడు వచ్చాయి ఏదొచ్చాయి ఆత్మ లేదు. కానీ అదే ఆత్మ కొన్ని అనుభూతులు కోరుకోవటానికి దుఃఖానికి కావాలని కోరుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఆ సరైన మూవీస్ వెళ్తానంటుంది మా సిస్టర్ ఇప్పుడు కూడా లక్ష్మి. ఎందుకో దానికి భయంకరంగా ఉంది ఆ సినిమా అంటే బలస్తుంది. డబ్బు ఇచ్చి కొనుక్కుని భయంకరమైన సినిమా తిండికి వెళ్తారే అంటాను. అలాగే కొన్ని ఆత్మలు డబ్బు ఇచ్చి కొనుక్కుని భయంకరమైనటువంటి జీవితం జీవించవచ్చు కదా, తప్పు ఉన్నందులో. కానీ ఆ భయంకరమైనటువంటి జీవితం ఆత్మకు సంబంధించింది కాదు. మరి ఏ అనుభూతికి వచ్చింది అన్న దానికి ఋషులు రెండు జవాబులు చెప్పారు. ఆత్మ జ్ఞానం సంపాదించుకోవటానికైనా రావచ్చు, లీల ఆటకైనా రావచ్చు. కాలేజీకి రెండు రకాల పిల్లలు వెళ్తూ ఉంటారు. చదువుకోవటానికి వెళ్లే పిల్లలు కొంతమంది విజిల్స్ వేయటం, ఆటలాడుకోవడం, లెక్చరర్ని ఏడిపించడం, ఇలా రకరకాల పేర్లు ఆటకు ఉన్నాయి. అటువంటి పిల్లలు కొంతమంది, మూడో రకం పిల్లలు ఉండరు కదా, వాళ్ళతో కాలేజీకే రాదు అంటే కదా. అంచేత సృష్టిలో కూడా రెండు రకాల ఆత్మలే వస్తాయి అన్న ఋషులు. ఒకటి లీల అనుకునేవాళ్ళు, ఇదంతా ఆట అనుకునేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు పంపముంచారు. ఎవరికి జ్ఞానం సంపాదించుకోవటానికి వచ్చే ఆత్మలకు అడ్డుతగులుతూ ఉంటారు. ఇవాళ ఒకరోజు నేను క్లాసులో వెళ్ళాను, నేను ఫస్ట్ అవర్ మెట్లెక్కి వెళ్ళాలి. సాధారణంగా నాకు కొంచెం మెట్లెక్కి వెళ్తామంటే బాధ. ఫస్ట్ అవర్ వెళ్ళాను క్లాసులోకి, క్లాసులోకి వెళ్ళి అటెండెన్స్ తీసుకున్నాను. ఈ మధ్య నాకు అలవాటు ఏమైపోయిందంటే మండల్ కమిషన్ వచ్చింది గెలిచి, క్లాసులోకి వెళ్ళగానే పాఠం మొదలెట్టడం లేదు నేను. ఎందుకంటే నాకు నమ్మకం ఏంటి అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి సార్ ఇవాళ స్ట్రైక్ అంటారు అని, పాఠం చెప్పక్కర్లేదు కదా అంచేత ఆ అలవాటు లాగే చూస్తున్నాను అనమాట అటెండెన్స్ తీసుకుని ఎవరైనా వస్తాడేమో అని. రాలేదు ఎవరు, సరే తప్పదు కదా అని పాఠం మొదలెట్టాను. పాఠం మొదలెట్టిన 2 నిమిషాల తర్వాత మా బీఎస్సీ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ క్లాస్ లో ఉన్నాను, సెకండ్ బీఎస్సీ థర్డ్ బీఎస్సీ వాళ్ళు గది ముందు పచ్చి ఆడుతున్నారు. సైన్స్ లెక్చర్ అవ్వటం వల్ల కొంచెం లాభం అది, వాళ్ళకి వేషయాలు ఉంటుంది కానీ ప్రాక్టికల్స్ అంటే ఉన్నాయట, అంచెలు కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు. లోపలికి రావచ్చా సార్ అన్నారు. రెండు రెండు అన్నారు, అసలు అదే కదా అదే చూస్తున్నాను, ఎవరైనా వస్తారా, కాస్త టైం కదులుతుందా అది. లోపలికి వచ్చారు వాళ్ళు. సార్ నేను స్ట్రైక్ చేయబోతున్నాం అన్నారు. ముందుగా స్ట్రైక్ చేస్తున్నాను, లెక్చరర్కి అది ఇష్టమే కానీ మేము పైకి చెప్పకూడదు కదా స్ట్రైక్ చేయదు మీరు అది అంచేత ఎందుకు అయ్యా స్ట్రైక్ చేయటం తప్పు, మీ తల్లిదండ్రులు ఇంత జీతాలు పెట్టి చదివిస్తున్నారు, మీరు చెప్పవలసిన డైలాగులు చెప్పేశాను.
వాళ్ళు వెళ్ళేది మేము స్పోర్ట్స్ ఫీజు ఇచ్చాం సార్ ఆటలాడటానికి రూపాయి ఇచ్చామన్నారు. అయితే ఏంటిదా అన్నాను. మమ్మల్ని ఆన్నివ్వటం లేదు సార్ ప్రిన్సిపాల్ అన్నారు. అయితే ఇప్పుడు ఏంటిదా అంటే మేము ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఘేరావ్ చేయాలన్నారు. అయితే ఏంటిదా అని అసలైన మాట వాళ్ళు చెప్పటం లేదు. మేము స్ట్రైక్ చేస్తున్నాం, ఫస్ట్ బిఎస్సీ వాళ్ళని పంపించేయండి అని. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళు చెప్పలేదు. చివరికి నేనే అన్నాను, నేను అయితే ఇంతకీ ఫస్ట్ బిఎస్సీ వాళ్ళు కదా మీరు, మీరేమంటారు అని. సార్ మీరు క్లాసులో ఉన్నారు కదా అన్నారు. దానికి వెళ్తే క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నాను. నేను బయటకు వెళ్ళిపోయింది, క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. అది వేరే విషయం. ఇక్కడ జరిగింది ఏంటి, లీలగా జీవితాన్ని తీసుకునేటటువంటి కొంతమంది విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే కొంతమంది విద్యార్థులకు అడ్డు తగిలినట్టే ఈ సృష్టి అంతా మాయా, ఇదంతా దేవుడు లీల అనేటటువంటి ప్రచారం చేసేటటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే వచ్చే కొంతమంది వ్యక్తులకు అడ్డు తగులుతున్నారు. రెండు అయితే రెండు రకాలుగాను జరగవచ్చు. ఆటలాడటానికి మీరు కాలేజీకి వెళ్ళొచ్చు, ఇచ్చే తప్పంటలేను నేను. మీ జీవిత లక్ష్యం ఏంటి అన్నది మీ ఇష్టం, అది మీ ఆనందం. అది నిర్ణయించుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఏ గురువు కూడా మీకు ఇది చేయకూడదు అది చేయని చెప్పేది లేదు. అంచేత రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అన్నాం, కృష్ణుణ్ణి లీలా పురుషోత్తముడు అన్నాం. ఇద్దరినీ ఒప్పుకుందాం మనం. ఇద్దరిని ఎందుకు ఒప్పుకుంటామంటే ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఏ ఆత్మ వచ్చినా ఈ రెండు కోరికలు మీరే వస్తుంది. ఐదర్ టు ప్లే ఆర్ టు లర్న్. ఈ రెండూ కాకుండా ఇంకో రకమైనటువంటి మనుషులు మన ప్రపంచంలో ఎక్కడా కనిపించరు కనుక ఏది దుఃఖం అనుకుంటున్నామో, మనం ఏది బాధ అనుకుంటున్నామో అది నేర్చుకునేటటువంటి ఒక పరిస్థితి కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి విద్యని అది చెప్పేటటువంటి గురువులు ఇప్పుడు కరువు అయిపోయారు కనుక దుఃఖానికి కారణం ఎప్పుడో చేసిన పాపం అనుకుంటున్నాం. కానీ 99% ఎప్పుడో చేసిన పాపం కానే కాదు. ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అడిగి తెలుసు చెప్పలే. మనం ప్యాస్చర్ అని పేరు విన్నారా మీరు? లూయి ప్యాస్చర్. ఎవరు? వ్యాక్సిన్ కనిపెట్టినాడు, అంటే రోగ నివారణకి టీకాలు కనిపెట్టినటువంటి వ్యక్తి. అతను తనకి తానే ఇచ్చుకున్నాడు మొట్టమొదటి టీకా, తన పిల్లలకి ముందు ఇచ్చాడు టీకా. కొన్ని విషమించాయి, కొన్ని కరెక్ట్ అయ్యాయి, చివరికి ఏదో కంట్రోల్ చేసుకున్నాడు. మరి ఆ టీకా ఇవ్వటం ఆ పిల్లలకి దుఃఖ కారణమైందా, ప్రపంచానికి మేలు చేసిందా, చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. ఇంచట సుఖ దుఃఖాలు కానీ, స్వర్గ నరకాలు కానీ మీరు చూసే దృష్టికోణం మీద ఆధారపడతాయి. కానీ నిజంగా ఉన్నాయా లేవా అన్నది చెప్పలేము. నరకం ఉంది అనుకుంటే ఈ కాలేజెస్ అన్ని నరకమే. స్వర్గం ఉంది అనుకుంటే మా లెక్చరర్స్ కి కాలేజెస్ అంత సుఖం లేదు. ఇంచేట మేము వెళ్తాం, స్టూడెంట్స్ అందరూ హాయిగా మాట్లాడుకుంటాం. ఏదైతే ఏది తప్పు మాకు తెలీదు. స్వర్గము నరకము అనే దానికి అందువల్ల మీకు అనేక జవాబులు వస్తుంటాయి, ఏ యాంగిల్లో చూశారు వాళ్ళు అన్నది. కానీ నిజంగా స్వర్గము నరకము నేను అనేదానికి ఉన్నాయా? లేవు. నేను అనేదానికి స్వర్గము లేదు, నరకము లేదు. ఇంచేంటే రెండింటినీ కూడా అది కేవలము సాక్షిభావంతో చూస్తూ ఉంటుంది. ఈ సాక్షిభావంతో చూసేదానికి మృత్యువు లేదు, జన్మ లేదు. అలాంటి వాటికి ఈ సృష్టి మొత్తం ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏమవుతోంది అనేది తెలుసుకోవాలి అంటే కుండలిని విద్యకి రావాలి. చెప్పి మీ ప్రశ్న జవాబు వచ్చాయా అన్నిటికీ? అంచేత ఈ ప్రశ్న యాంగిల్లో మనం ఇదంతా ఎందుకు జరుగుతోంది గందరగోళం అంతా, మరి నేను అనేదానికి చావు లేదు, పుట్టుక లేదు, అది సాక్షిగానే ఉంది. ఆ నేను ఎక్కడున్నాడు? అందరిలోనే ఉన్నాడు. అంటే నా నేను వేరు, నీ నేను వేరు, అది వేరే విషయం. మనందరం వేరు వేరే కదా. కానీ ఆ నేను అనే పదానికి భావం ఏం చెప్పుకుంటున్నామంటే ఏదైతే మనలో ద్రష్టగా ఉన్నదో ఆ భాగం. ఆ భాగాన్ని తెలుసుకోవటానికి, ఆ భాగాన్ని అర్థం చేసుకోవటానికి అతి ముఖ్యమైనటువంటి సాధన మనం ఎక్కడ వెతుక్కోవాలి అంటే, గురువు గారు ఒకరోజు సాధారణంగా 2:30 to 3:30 ఆయన స్పీచ్ ఉంటుంది ఎప్పుడు, సాధారణంగా ఆ టైమింగ్ అయింది హరిద్వార్. దాని ముందు ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూస్ అయిపోగానే 2:30 వచ్చేస్తారని కరెక్ట్ టైంకి. రాగానే ఆయన మీకు రహస్యం చెప్తానన్నాడు. అసలు ఆయన రహస్యం చెప్పేవాడే కదా గురువు. అసలు ఒకసారి భగవంతుడు పెద్ద ప్రాబ్లం ఇచ్చిపడింది, చాలా అలసిపోయాడు భగవంతుడే. అలసిపోయేవాడు భగవంతుడు ఎలా అవుతాడో నాకు తెలియదు, కానీ ఆ కథలో అలా ఉందన్నమాట. గురువు గారు చెప్పిన కథలో భగవంతుడు చాలా అలసిపోయాడు. ఎందుకంటే భక్తులు చాలా ఎక్కువైపోయారు. నారదులతో చెప్పుకుంటున్నట్టు తన గోడు ప్రెస్ రిపోర్టర్స్ తో ఇప్పుడు మినిస్టర్ వాళ్ళు చెప్పుకోరు అలాగా. నారదులతో భగవంతుడు చెప్పుకుంటున్నాడు, యోగని నారద చాలా బాధలు ఎక్కువైపోయాయి నాకు, భక్తులు చాలా ఎక్కువైపోయారు. ఎంతమందికి వరాలు ఇచ్చేది, ఎంతమంది దగ్గరికి ప్రత్యక్షమయ్యేది, అందులో గాయత్రి పరివారం ఇప్పుడు స్వచ్ఛలు వెలిసిందిట. వాళ్ళ చివరి రహస్యాన్ని పట్టేసుకున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళతో నేను ఏదో ఇది చేసేది వాళ్ళకి నిజంగా నేను వెళ్ళి ప్రత్యక్షం అవుతాయి తప్ప వాళ్ళు అందరూ ఇచ్చంటే వాళ్ళు మిగతా దేవి దేవతల్ని అసలు నేను అడుక్కోము, అసలు మనం పట్టించుకోము, మేము ఆ దేవీదేవి దేవతల దగ్గరికి నేను పో అంటున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అలసిపోక ఏం చేస్తాను, చాలా అలసిపోయాను. నారదుడికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. రాజుకి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ప్రమాదమే కదా. అంటే భగవంతుడితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఏం జవాబు ఇవ్వాలో తెలియక చూస్తున్నాడు ఇంకా ఏమైనా చెప్తాడేమో అని. నారద, నేను చాలా ఇలాంటి విపత్తుల్లో చిక్కుపోయాను కనుక నేను ఎవరికి కనపరిచిన చోటు వాడు చెప్పు, అక్కడ దాంకుండిపోతాను నేను. రాత్రి మనుషులతో ముఖ్యంగా గాయత్రి పరివారి వాళ్ళతో చాలా చిక్కు వచ్చి పడిపోయింది. వెంట పడి 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 వాళ్ళు నన్ను పరిగెత్తిస్తున్నారు, నేను నిన్ను తప్పించుకోలేకపోతున్నాను, అలసిపోతున్నాను. నాలుగు ఏదో చెప్పాడు, ఆ లోకంలో ఉండి ఈ లోకంలో ఉండు, ఆ లోకంలో ఉండు అంటే ఏమీ లాభం లేదు. అక్కడ గురువు అన్ని లోకాల గురించి చెప్పేశారు పండిత్ శ్రీరామ శర్మాచార్య వాళ్ళకి. ఓం భూ ఓం భూ ఓం శివ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఇలా ఏడు లోకాలు చెప్పేస్తున్నారు. కానీ మీకు అంత జాగ్రత్త వినండి, కథే ఇవాళ చెప్పేటటువంటి కుండల్ని. ఓం భూ ఓం భువ ఓం శివ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం అని ఏడు లోకాలు తెలిసిపోయే వాళ్ళకి ఏడు లోకాలను నేను ఎక్కడ ఉండలేను. కొన్ని కింద లోకాలకు వెళ్ళాలి అంటే ఆ కింద లోకాలు మరీ రష్ ఎక్కువైపోయింది, అక్కడ నేను ఉండలేను, మంటెక్కిపోతుంది, ఏం చేయాలి అని. నారదుడికి కొంచెం ఒక్క క్షణం ఆలోచించాల్సి వచ్చే నారదుడు కూడా చిటికేశాడా దొరికింది అన్నాడు. భగవంతుడికి చాలా ధైర్యం నారదుడి మీద. ఇప్పుడు కూడా నారదుడు కళాభోజనం అది మనం అనుకుంటాం కానీ దేవుడికి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే ఎక్కడ దాంకోవాలో చెప్పన్నాడు. ఎక్కడా లేదండి, మనిషి హృదయాల్లో దిగిపోయి దాంకోండి మీరు. అసలు అక్కడ వెతకడవాడు ఊరంతా వెతుకుతాడు, తీర్థయాత్రలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. మనిషి హృదయంలో కనుక మీరు దాంకుండిపోయారంటే అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల వెతుకుతాడు తప్ప. కానీ గాయత్రి పరివారి వాళ్ళకి రహస్యం చెప్పేస్తున్నాను అన్నారు గురువు గారు. ఆ రహస్యం నేను మీకు చెప్పేస్తున్నాను, నేను మళ్ళా వెతుక్కోండి అక్కడ. అది అంచేత ఇది కుండలి జాగరణ యొక్క రహస్యం ఏంటి అంటే, భగవంతుడిని కనుక ఆ నేను అనే పదాన్ని కనుక పునర్జన్మ ఏదోటి ఎత్తుతోందో, మన భౌతికమైనటువంటి సుఖాలకి దుఃఖాలకి కారణం ఏదోటి అవుతోందో, ఆ శక్తి ఏడు తలాలని దాటుతుంది. ఏడు తలాలని దాటిన తర్వాత అది పనిచేయటం మొదలవుతుంది, దానికంటే ముందు పనిచేయదు. బ్యాంకులో ఆఫీసర్ మేనేజర్ ఇద్దరు ఉంటారు, ఒక తాళం మేనేజర్ దగ్గర ఉంటుంది, ఒక తాళం ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఇద్దరు తాళం తెలిస్తే తప్ప తెచ్చుకోదా తాళం. అలాగే మనము ఆ నేను అనే దాన్ని కనుక మనం అర్థం తెలుసుకోవాలంటే ఏడు తాళాలు తిప్పుకోవాలి మనం. తాళాలు రకరకాల పేర్లు పెట్టారు వాళ్ళు. గాయత్రి మంత్రంలో పేర్లు పెట్టింది ఓం భూ భువ స్వ మా జన తప సత్యం. పేర్లు మాత్రమే తాళానికి. గాయత్రేజ్ తాళంలో మనం తాళం అంటాం, ఇంగ్లీష్ లో కీ అంటాం కదా. అలాగే కుండలిని యోగంలో వాటికి ఇంకో పేర్లు పెట్టారు. దానికి పేర్లు చెప్పేస్తాను ముందు, దాని తర్వాత వాటి లక్షణాల గురించి ఆలోచిద్దాం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరం, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రం. ఈ ఏడు రకాలైనటువంటి చక్రాలలో శ్వాసకు వెళ్దాం. మళ్ళా మనం మొత్తం జీవితం శ్వాసతో మొదలవుతుంది, శ్వాసతో ఎండ్ అవుతుంది అని చెప్పాను కదా. ఇచ్చే ఈ శ్వాసని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. ఈ శ్వాసని కనుక మనం డీప్ బ్రీదింగ్ అనేది మళ్ళా మర్చిపోయాను, మళ్ళా గుర్తు చేయాలని నేను డీప్ బ్రీదింగ్ చేసుకుంటూ ఉండండి, చేసుకుంటూ ఉన్నప్పుడు చెప్తాను. లేకపోతే కాసేపు రెండు నిమిషాలు డీప్ బ్రీదింగ్ చేసాక చెప్తారా, అవసరం లేదా చేస్తున్నారు కదా. రైట్. అంచేత ఈ డీప్ బ్రీదింగ్ శ్వాసని లోపలికి పీల్చుకుని వదిలే ప్రక్రియలో మీ శరీరానికి కావలసినటువంటి వనరులన్నీ సమకూరిపోతున్నాయి, ఇంధనం అంతా సమకూరిపోతుంది. దానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ మొత్తం వెళ్ళిపోతుంది ఆ ఊపిరి పీల్చుకుని వదలటంలో. ఈ ఊపిరి పీల్చుకుని మీరు వదిలినప్పుడు శరీరగతమైనటువంటి మార్పుల్ని కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఉపనిషత్ పేరు గుర్తులేదు కానీ ఒక ఋషి తన ఆశ్రమంలో ఉన్నటువంటి శిష్యులకి అన్ని వేదాలు నేర్పించాడు, పద్యాలు అదంతా ఖండతా వచ్చేవాడు. మొత్తం అంతా ఖండతా వచ్చేసరికి టెస్ట్ పెట్టాడు. టక 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 చాకులాగా అప్పచెప్పిస్తున్నారు. ఆ కాలం వాళ్ళు కదా, ఈ కాలం వాళ్ళు అప్పచెప్పగలరు. కానీ గవాస్కర్ ఎప్పుడు సెంచరీ కొట్టాడు, ఏ సినిమా హీరో ఎన్ని సినిమాల్లో అదంతా టక టక చెప్పేస్తారు. వీళ్ళు తగటగా చెప్పగలరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు. సరే జరిగింది, ఏంటి జరిగింది? ఆ ఋషి తన శిష్యులకి టెస్ట్ తీసుకోవటం జరిగింది. టెస్ట్ తీసుకుని పంపించవచ్చు కదా, పంపించలేదు ఆ ఋషికి. ఎందుకో అనుమానం వచ్చి ఒక నెలకి పిలిచాడు. వెనక్కి పిలిచి ఈ జ్ఞానానికి అంతటికి కారణం నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. మనసుతో నుండి, మనస్సు ద్వారా కదా, బుద్ధి ద్వారా కదా ఇదంతా నేను నేర్చుకున్నాను, అంతటి జ్ఞానాన్ని అంతటికి కారణం నా మనస్సు. తర్వాత కొంచెం గురువు గారు ఏం చూశాడు, అప్పుడు కాకాలండి, అంచేత మనస్సు బుద్ధి అంటే గురువుగారి కోపం వస్తుందేమో అని చెప్పి కొంచెం మీరు కూడా కారణమేనండి, మరి మీరు చెప్పడం అనే కదా ఇదంతా నాకు వచ్చింది అన్నాడు. కాదు అన్నాడు గురువు. ఈ కాలం గురువు అయితే బ్రహ్మానందం పెడిపోయాడు, వదిలేశాడు ఆహా నన్నే అంటున్నాడని. కాదు అన్నాడు. మరి ఏంటి కారణం ఆలోచించుకో అన్నాడు. చాలాసేపు ఆలోచించాడు, ఏం చెప్పాలో తెలియలేదు. నువ్వు పనిచేయని 15 రోజులు భోజనం పెట్టండి పో అన్నాడు. నో ఫుడ్ అన్నాడు పడేశాడు గదిలో. ఈ కాలం శిష్యుడైతే స్ట్రైక్ ధర్నాలు ఏమేమి అయిపోయాయో అసలు కాపు లేచిపోయి ఉండేది, అసెంబ్లీ వరకు వెళ్ళిపోయి ఉండేది, నాకు వస్తుంది తిండి తప్పితే లేదు శిష్యుడికి అది. కానీ అప్పుడు శిష్యుడు అప్పుడు పరిస్థితులు వేరు కనుక 15 రోజులు అలాగే ఉన్నాడు. అతి కష్టం మీద పిలిచాడు, ఏమొస్తాడు 15 రోజుల నుంచి తిండి లేదు ఏమీ లేదు, నీ సంగతి మెల్లిగా వచ్చాడు. ఏంటైనా ఉద్యోగంగా రెండో చుట్టూ చెప్తాను నేను, తిండి లేదు 15 రోజులు బట్టి నివేశించిపోయాడు, ఏం చెప్తాడు ఏమి గుర్తులేదు అడిగి. ఇంకేంటి నాని ఇప్పుడు గుర్తుంచుకో, అన్నిటికీ బేసిస్ అన్నం, మూలాధారం అన్నది అన్నము. ముందు శరీరానికి తిండి వెళ్తూ ఉంటే నీ మనస్సులు నీ శరీరం అన్ని పనిచేస్తాయి, అక్కడ నీరసించిపోతాం, అందుకంటే ఏం జరగదు. ఇది చెప్పడానికి నీకు 15 రోజులు తిండి మార్చాల్సి వచ్చింది, లేకపోతే నువ్వు విన్నావు, నువ్వు మనస్సు బుద్ధి ఏదేదో చెప్తావు, ప్రజ్ఞ నిష్కలంక ప్రజ్ఞావతారము, యుగమూర్తి వేదమూర్తి గురువు గారు వీళ్ళు కారణం అంటావు, అదంతా తర్వాత వస్తుంది, అసలైన కారణం అన్నము అన్నాడు. బేసిస్ ఈ అన్నానికి ఏ మూలాధారము, మన శరీరం అన్నిటికీ కూడా బేసిస్ అయినటువంటిది ఈ అన్నం. ఈ అన్నము శరీరంలోకి వెళ్ళింది, శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి మార్పులు చెందుతుందో చెప్పే ప్రక్రియే ఈ 7 తాళాలు. అందుకు ఇది చెప్పింది నేను. అక్కడ ఏదో మ్యాజిక్ జరిగిపోయే కుండలిని యోగం అంటే ఏదో జరిగిపోతుంది అనుకోండి, అప్పుడే జరిగిపోతుంది. మీ శరీరంలో మీరు భోజనం చేస్తున్నారు కదా, మీరు భోజనం చేసిన తర్వాత అది నిత్తురుగా మారుతుంది అనే డౌట్ లేదు కదా మీకు. మీకు ఆ డౌట్ లేకపోతే మీలో 7 చక్రాలు ఉన్నాయని నాకు డౌట్ లేదు, కానీ మీకు డౌట్ లేకుండా చెప్పేస్తాను ఆ 7 చక్రాలు ఎలా పనిచేస్తున్నాయో మీరు చూసుకుంటే. మళ్ళా షట్చక్ర జాగరణకి మీరు నడుం కట్టేసుకుని గాబరా పడిపోయి ఏం చేయక్కర్లేదు, గుర్తించటమే చేయాలి అని చెప్పాను కదా, గుర్తించటమే చేయండి. మళ్ళా మూలాధారం మీరు తిన్నటువంటి ఆహారము కడుపులోకి వెళ్తుంది, కడుపులోకి వెళ్లిన తర్వాత మనము తీసుకోగలిగినంత ఆహారం మాత్రమే తీసుకుని మిగతాది విసర్జన చేసేస్తాం. ఆ విసర్జన చేసేసిన ప్లేస్ దరిదాపుల్లో ఉండేటువంటి చక్రాన్ని మనం మూలాధార చక్రము అని పిలుస్తాము. పనికిరాని ఆహారాన్ని అక్కడి నుంచి తీసేస్తాం, పనికొచ్చే ఆహారం అక్కడి నుంచి అబ్జర్వ్ అవుతుంది ఇంటెస్టైన్స్ నుంచి. అదే మూలాధారం కదా, అదే బేసిస్ కనుక అది మూలాధారం. కానీ ఈ మూలాధారంలో ఏదైనా ఒక ఆహారము ఉడికి మన శరీరంలోకి ఆహార రూపంలో వెళ్లాలి, లేకపోతే అది మనం జీర్ణించుకోలేము, శరీరం చాలా బాధపడుతుంది. ఏం కలుపుతూ ఉంటాం దానికి, నీళ్లు కలుపుతూ ఉంటాం కదా. నీళ్లు కలిపి ఉడకబెట్టిన ఆహారాన్ని మనం భుజించగలం, కానీ మిగతా ఆహారాన్ని భుజించలేము. మరి కళ్ళు అది అందులో సహజంగా సూర్యుడు దాన్ని ఉడకబెట్టేశాడు బాగా, ఇంచేత ఉడకబెట్టడం అనే ప్రక్రియ జరిగింది. అక్కడ మనం చేయొచ్చు, ప్రకృతి చేయొచ్చు కదా. ఈ ఉడకబెట్టడం అనే ప్రక్రియ జరగటానికి 2 కావాలి మనకి, ఒకటి ద్రవ పదార్థం కావాలి, రెండోది వేడి కావాలి. ఈ ద్రవ పదార్థం మన శరీరంలో ఎక్కడ నుంచి సంచాలితం అవుతుందో దాన్ని స్వాధిష్టాన చక్రము అంటాం, ఎక్కడి నుంచి వేడి ఉత్పత్తి అవుతుందో దాన్ని మణిపూర చక్రము అంటాం. నాభి దగ్గర ఉంది మణిపూర చక్రము, మూలాధారము నాభికి మధ్య ఉన్నటువంటిది మణిపూర చక్రం. ఈ వేడి అక్కడే ఉంటుంది, శంకరాచార్య వారి స్తోత్రంలో తలకిందులుగా ఉంది అని చాలా మంది కొంచెం నా మీద కోపగించుకున్నారు. శంకరాచార్య వారు చెప్పిందే తప్పు చెప్పిస్తున్నావా అని ఎప్పుడో చెప్పాను నేను మీకు. శంకరాచార్య వారి పీరియడ్కి ఇప్పుడు పీరియడ్కి చక్రాలు వాటి అమరికులు మారిపోయాయి అని నేను ఇచ్చే ప్రూఫ్ ఏంటంటే డైరెక్ట్ గా జఠరాగ్ని అంటూ ఉంటాం మనం, కడుపులో ఉన్నటువంటి కడుపు మంట అని. మనందరికీ కడుపు మంట ఉంది కదా, కడుపు మంట అంటే బాగాలేదు ఇంకో అర్థం వస్తుంది. ఇక మనందరిలో కూడా ఉన్నటువంటి ఆ జఠరాగ్ని కడుపు దగ్గర ఉంటుంది కనుక బొడ్డు దగ్గర ఉన్న దాన్ని మణిపూరక చక్రము అంటాం. ఇందులో ఏది కాస్త అటు ఇటు అయినా మనం తిన్న ఆహారం చేయడం కాదు, వేడి తగ్గితే వేడి ఎక్కువైపోతే తొందర తొందరగా జీర్ణం అయిపోతుంది, తే 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 అంటాం. తేడాలు శరీరగతంగా దానిగతంగా వచ్చేటటువంటి తేడాలు దీనికి మీకు ఆకలి అంటే వేస్తుంది అంటే మీ మణిపూర్ చక్రం కాస్త బాగానే ఉంది, మీరేం గాబరాపడకండి. ఆకలి వేయకపోతే అరుగుదల ఏమైనా తక్కువైంది అంటే మణిపూర్ చక్రం గురించి మనం ఆలోచిద్దాం. అది ఈ కుందల్ని విధానంలో ఆ విధానంలో మన శరీరగతమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవటానికి అవకాశం ఉంది అని చెప్పాను కదా, అప్పుడు చెప్తాను నేను ఈ నాలుగైదు రోజుల్లోనే చెప్పేస్తాను అది కూడా. కానీ కొంచెం మీరు అలాగానే మర్చిపోవచ్చు నేను. అంచేత ఈ మణిపూరక చక్రం కరెక్ట్ గా ఉంది అంటే అర్థం ఏంటి అనమాట, ఆకలి బాగా ఉంటే మణిపూరక చక్రం జాగృతమైంది, బాగా పనిచేస్తుంది. దయ ఉంచి మీరు దాన్ని జాగృతం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. అది కనుక ఎక్కువ జాగ్రత్త అయిపోతే భోజనం పెట్టలేక అవసరపడాలి. ఎక్కువ అయిపోతుంది కదా మరి ఆహారం. అంచేత అతి జాగ్రత్త అక్కర్లే, మామూలుగా ఆకలి వేస్తూ ఉంటే చాలు మనకి. ఇది మణిపూరక చక్రం. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తాం మనం, ఊపిరి పెంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా ఉద్దేశంలో మనందరం ఊపిరి బాగానే పెంచుకుంటున్నాం, శ్వాస ఉంది కదా, తను ఆలోచిస్తుంది ఊపిరి పెంచుకుంటున్నా. అంచేత ఈ శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, ఈ సంఘ ఈ ప్రక్రియ జరుగుతోంది అంటే అనాహత చక్రము బాగా పనిచేస్తోంది అని అర్థం. కానీ గురువు గారు చెప్పేది ఏంటంటే గాయత్రి పరివారం వాళ్ళ అనాహత చక్రం ఆయనకు నచ్చలే, మిగతా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కరెక్ట్ గానే ఉంది కానీ మీ అనాహత చక్రం ఇంకాస్త తీవ్రంగా పనిచేయాలి అన్నారు. ఎలా తీవ్రంగా పనిచేస్తుంది? శ్వాసను కొంచెం ఎక్కువ పెంచుకోండి, శ్వాసను కొంచెం తక్కువగా పెంచుకోండి. అనాహత చక్రం మీద పడ్డాం అనమాట మనం. అనాహత చక్రం మీద పడ్డాము అనుకుండా మనం ఏం చెప్తున్నాం, శ్వాసని పెంచుకోండి తగ్గుకోండి అన్న భాష మార్పే. ఎందుకంటే కుండలి జాయని ప్రక్రియ ఏమీ లేదు అని చెప్పాను కదా. సరే, అనాహత చక్రంలోకి వచ్చేసాం మనం. ఎంత తొందర తొందరగా కుండలి జాయన జరిగిపోతుందో చూడండి. మీరేదేదో అనుకున్నారు, మూలాధారం నుంచి స్వాధిష్టానం నుంచి మణిపూరం నుంచి అనాహతానికి వచ్చేసాం మనం. ఇది అనాహతానికి వచ్చాక విశుద్ధ చక్రం మంచిగా కాదు, విశుద్ధ చక్రం మంచిగా పర్వాలేదు, నాకు కావాలి విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రం జాగృతం అయిందా లేదా అన్నదానికి ఒకటే నిబంధన, మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా. మీరు మాట్లాడగలుగుతూ ఉంటే విశుద్ధ చక్రం పనిచేస్తుంది అని అర్థం. మాట్లాడగలుగుతూ ఉంటే విశుద్ధ చక్రం పనిచేస్తుంది అని అర్థం. మాట్లాడటంలో కొంచెం తేడాలు, మాట్లాడలేకపోవటాలు, కష్ట నత్తి అలాంటివి ఉన్నప్పుడు విశుద్ధ చక్రం కొంచెం పనిచేయలేకపోతుంది అని అర్థం. కానీ అలాంటివి మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు, చాలా సులభంగా దాన్ని కరెక్ట్ చేసేసుకోవచ్చు కదా. ఈ విశుద్ధ చక్రం గురువు గారికి మళ్ళా నచ్చలేదు. ఈ అనాహత విశుద్ధి మీదే గురువు గారు పడ్డారు ఎందుకో. అక్కడ ఏమన్నారు ఆయన, మీరు ఎక్కువ మాట్లాడిస్తున్నారు, ఆ మాటలు కూడా ఇతరుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇతరులకి ఆనందం కలిగించే మాటలు మీరు మాట్లాడుతున్నారు, కనుక దయవుంచి ఓవర్ యాక్టివ్ అయిపోయినటువంటి ఆ విశుద్ధ చక్రాన్ని కొంచెం ఆపండి అన్నారు. ఏం చేయాలి దానికి? అంచేత ఈ కుండలిని జాగరణ ప్రక్రియ మీరు స్టార్ట్ చేశారు, మళ్ళా ఏదో నేను చెప్పేస్తానని ఆలోచించకండి. జరిగిపోతుంది మౌనము, తీవ్రమైన శ్వాస, ఈ రెండు ఎందుకు అంటే సాధకుల్లో ఉన్నటువంటి అనాహత చక్రము విశుద్ధ చక్రంలో మార్పులు తీసుకురావాలి. ఊరిదైనటువంటి మార్పులు తీసుకురావాలి. అనాహత చక్రాన్ని తీవ్రం చేయాలి, విశుద్ధ చక్రాన్ని తగ్గించాలి. ఈ విశుద్ధ చక్రం యొక్క లక్షణం ఏంటంటే మాట్లాడగలగటం. మాట్లాడగలిగే ప్రతి వ్యక్తికి విశుద్ధ చక్రం బాగానే ఉంది. వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పగలిగితే కరెక్ట్ గా ఉంది అని. కానీ ప్రతి వ్యక్తి కూడా వాడు చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్తాడు. దాన్ని కొత్తగా నేను పేపర్లో ఎక్కడో చదివాను, కానీ కొత్తగా అంటే ఇది మీకు అందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారి నేను ఇదా చెప్పనుకున్నాను, మైక్రోఫోబియా అని అడుగుతాను. అంటే మైక్రోఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, ఇంకా వాళ్ళు అవుతాడు దాన్ని, ఇంకంతే అది ఖర్చు పోతాడు దాన్ని. అలాంటి వ్యక్తులు లీడర్స్ గా మారుతారు. అంటే వాళ్ళ విశుద్ధ చక్రం చాలా యాక్టివ్ గా వెళ్ళిపోయి ఏం మాట్లాడిస్తున్నారో వాళ్ళకి అనవసరం అనమాట. చెడా మాట్లాడు, వీడిని తిట్టేస్తూ ఉంటారు, వాడిని తిట్టేస్తూ ఉంటారు, ఇచ్చేసేస్తానంటారు, అచ్చేసేస్తానంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వాయు ప్రవాహం. విశుద్ధ చక్రం యొక్క ఎఫెక్ట్ మనలో కూడా విశుద్ధ చక్రం తీవ్రంగా ఉంది కనుక మనం వాళ్ళకి లొంగిపోతాం. సాధారణంగా మాటలకి లొంగిపోవడానికి కారణం విశుద్ధ చక్ర జాగరణే. కానీ ఈ జాగరణ కొంచెం ఎక్కువ అయిపోయింది. దీన్ని తగ్గించుకోవాలి అనేదానికి మౌన సాధన చేయాలి అని చెప్పాను. ఇంకా కాస్త ముందుకెళ్ళాం, ఎన్ని అంచెలు దాటేసాం చూడండి. కుండలిని జాగరణ ఇవాళ జరిగిపోయింది మీకు. కానీ కుండలిని జాగరణ గురించి ఇంకాస్త చెప్పాలి నేను. ఈ రెండు మూడు రోజుల్లో ఇంకాస్త చెప్తాను నేను. ఒకటి మూలాధారం, బేసిస్. రెండు దాని తత్వము భూమి. రెండోది స్వాధిష్టానము జలము. మణిపూరము అగ్ని. అనాహతము గాలి. విశుద్ధి శబ్దము. శబ్దము దానికి ఆకాశతత్వం అని కూడా పేరు. ఆకాశం నుంచే శబ్దం ఉద్భవిస్తుంది అని సౌండ్. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం, ఈ ఆజ్ఞాచక్రం నుంచి వస్తుందన్నమాట అసలు గల సాధకుడికి. సాధారణంగా ఆజ్ఞాచక్రము అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకళ్ళు చాలా ఒక రకమైనటువంటి ఆలోచించే శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, ఆజ్ఞాచక్రం అని పేరు చెప్తుంది కదా, ఆజ్ఞాచక్రం జాగృతం అయిపోతే నీ ఆజ్ఞ అందరూ పాటిస్తారు అని. ఆయన మాత్రం చెప్పరు. ఆయన ఏమంటారు అంటే, గురువు ఆజ్ఞని మీరు పాటించగలిగే స్థితికి వస్తే మీరు ఆజ్ఞాచక్రం జాగృతమైంది అని. అంటే మీరు ఆజ్ఞాచక్రం జాగృతం అయిందో లేదో నాకు తెలియదు, కానీ నాలో జాగృతం లేదు అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే గురువు చెప్పింది చూసా చెప్పకుండా ఇప్పటికీ నేను పాటించలేకపోతున్నాను కనుక. ఇచ్చట ఆజ్ఞాచక్ర జాగరణ అంటే గురువు చెప్పింది చూసా చెప్పకుండా పాటించటమే, ఎక్కువైనా తక్కువ కాకుండా. అది ఈకే గారు కూడా చాలా సార్లు రిపీటెడ్ గా చెప్తారు. ఇంతవరకు కూడా గురువులు హిమాలయాల్లో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, నా స్టూడెంట్ ఇలా అలర్ట్ చేశాడు, మా స్టూడెంట్ ఇలా చెప్పాడు, మా స్టూడెంట్ చాలా బ్రిలియంట్ అని గురువులు మాట్లాడుకున్నట్టే ఆ గురువులు కూడా హిమాలయాల్లో మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నారట. ఇంతవరకు సృష్టి ఆదరించి ఇంతవరకు 1,95,00,000 సంవత్సరాలు అయింది, ఒక్క స్టూడెంట్ కూడా గురువు చెప్పిన దానికంటే తక్కువ చేయటం ఎక్కువ చేయటమో చేశారు తప్ప గురువు చెప్పినంతా చేయలేదు అన్నట్టు. అప్పుడు సర్వేశ్వర ఆనంద్జీ అన్నారు, గాయత్రి పర్వాలో మీకు దొరుకుతారు గురువు చెప్పింది చేసేది, చెప్పినంత వరకు చేస్తే కానీ కొంచెం వెతుక్కోవాలంటే అందుకంటే ఏం లేదు అని చెప్పారు అనమాట. ఆయన ఉంచట ఈ ఆజ్ఞాచక్ర జాగరణ గాయత్రి పరివారంలో జరగవచ్చు తొందరలో ఉంచంటే ఆయన చెప్తున్నాడు. అది ఆయన చెప్పింది గురువు చెప్పింది చెప్పినంత వరకే పూజా చెప్పకుండా పాటించటం మనం ఎప్పుడైతే మొదలెడతామో ఆజ్ఞాచక్ర జాగరణ జరుగుతుంది. కానీ ఆజ్ఞాచక్ర జాగరణ జరిగిన మరుక్షణం ఏం జరుగుతుందో ఊహించండి. మీరు ఒకటి, మీరు లేరు, మీరు ఒక మెషిన్ గా మారిపోయారు, ఒక యంత్రంగా మారిపోతారు. ఇంకా ఉండేది ఎవరు? గురువు ఉంటాడు, రత్నాకర్ లాంటి గురువు ఉంటాడని చెప్పి ఇదైనా పర్వాలేదు. రత్నాకరుడే కదా గురువు కూడా, రత్నాల గర్భం. అంచేత ఆ గురువు ఎక్కడుంటాడు? భౌతికంగా ఇక్కడ ఉండడు, కానీ అతని ఆజ్ఞలు అతను చెప్పింది చేసేటువంటి వ్యక్తులందరూ కూడా అతని యొక్క చేతులుగా మారిపోతారు.